ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने। नमस्ते सारस्वते देवि गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। ఈరోజు మనం మహాభారతంలో ఉన్న దాంట్లో ఉన్న కాంట్రవర్సీస్, దాంట్లో ఉన్న సంశయాల గురించి మనం చర్చించుకుందాం. ఈరోజు మొదటి సెషన్లో మనం ఏ విధంగా వ్యాస మహర్షి ఏ ఉద్దేశంతో మహాభారతం రాశారు, ఆ ఆరు విషయాల గురించి మనం విన్నాము. తర్వాత మూడు ప్రామినెంట్ పుస్తకాలు భారతదేశంలో, మహాభారతం, రామాయణం, భాగవతం. తర్వాత మనం ఏం విన్నామంటే ఏ విధంగా మనం ఈ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నామని. నాలుగు వ్యక్తుల నుంచి మనం ఈ యొక్క భగవద్గీత భాగవతాన్ని వింటున్నాం. ఎవరంటే ఇండాలజిస్ట్, బ్రిటిష్ ఇండాలజిస్టు భారతదేశాన్ని నియంత్రించడానికి వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే భారతదేశంలో ఏదున్నా కానీ అది తక్కువ విలువైనది, బ్రిటిషర్సు పాశ్చాత్య దేశం నుంచి ఏదొచ్చినా కానీ చాలా విలువైనదనే ఒక ఉద్దేశాన్ని భారతదేశంలో వాళ్ళు ఈ యొక్క మనస్తత్వాన్ని ఇవ్వటానికి ప్రయత్నించారు. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయిపోయారు. భారతదేశానికి స్వతంత్రత వచ్చాక మనం పొలిటికల్గా మనం బ్రిటిష్ నుంచి విడిపోయినప్పటికీ సైకలాజికల్గా సోషల్గా మనం ఇంకా బ్రిటిషర్కి బానిసలుగానే ఉన్నాం. ఎందుకంటే వారు ఇచ్చిన జ్ఞానాన్నే మనం ఇప్పుడు కూడా అమలు చేస్తున్నాం. వాళ్ళు మనం ఏ హిస్టరీ రాస్తే అదే హిస్టరీ మనం చదువుతాం. వాళ్ళు మనకి ఇంగ్లీష్ నేర్పించారు, ఇంగ్లీష్ నేర్పించి మీ శాస్త్రాలని మీరు ఇంగ్లీష్లో చదవండి అని ఆ శాస్త్రాలన్నీ వాళ్ళు ఇంగ్లీష్లో రాశారు. కానీ వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ విధంగా రాశారు. ఎంత అవకాశం దొరికితే అంత భారతదేశంలో ఉన్న శాస్త్రాలు ఎంత తప్పు అనే ఒక నిరూపణతో వాళ్ళు ఈ శాస్త్రాన్ని రాశారు. తర్వాత మనం ఇండియన్ రిలీజనిస్టు జైను ఇట్లాంటి వారు కూడా మహాభారతం రాశారు. వారి ప్రకారంగా కృష్ణ నరకానికి వెళ్ళారని రాస్తారు వాళ్ళు. సో ఇలాంటి కొంతమంది ఆ ఉద్దేశంతో కూడా రాశారు. వారికి కొంత ఈ యొక్క మత విభేదాల వల్ల వారికి ఆ ఉద్దేశంతో రాశారు. కొంతమంది పోయిట్స్ ఎవరు, ఈ రచయితలు, రచయితల ఉద్దేశం ఏంటి, వారు వ్యాస మహర్షి ఉన్నదిన్నట్టుగా రాయకుండా, ఎందుకంటే ఉన్నదిన్నట్టుగా రాస్తే ఏమవుతుంది, వారి గొప్పతనం ఉండదు. సో వారి యొక్క ఊహా కల్పనతోటి ఎవరినో ఒకరిని హైలైట్ చేస్తూ అలా వారు మహాభారతాన్ని రాయణాన్ని రాశారు. వ్యాస మహర్షి వాల్మీకి రాసిన ఒరిజినల్ ఫ్యాక్ట్స్ ఏంటి, అయితే వ్యాస మహర్షి రాసినప్పుడు మహాభారతం ఆయన దేని మీద ఆధారపడి ఉంది, ఫ్యాక్ట్స్ మీద, ఉన్నది ఉన్నట్టుగా. సో ఇట్ ఈస్ ఇట్ అది ఆనెస్టీ ఈజ్ ద పర్సెప్షన్. ఓకే, ఆనెస్ట్గా ఉండాలి, అది పర్సెప్షను. ఇంకోటి ఏంటి, ఇమాజినేషన్ ఈజ్ ఎనిమిటీ. ఆయన ఏది ఊహించి రాసింది లేదు, ఉన్నది ఉన్నట్టుగా. ఆయన ఎక్కడ తప్పున్నా అది తప్పు చెప్తున్నట్టు, ధర్మరాజు తప్పు చేసినా అది తప్పని, దుర్యోధనుడు మంచి చేస్తే ఇది మంచి చేశాడని కూడా వ్యాస మహర్షి రాశారు. ఎందుకంటే న్యూట్రల్గా ఉన్నారు, ఆయన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నారు, అది జరుగుతున్నప్పుడు చూసి ఆయన ఉన్నట్టుగా రాశారు. మంచి చెప్పినప్పుడు మంచి వాళ్ళు చెడు చేసినా కానీ అది కూడా ఆయన అక్కడ వివరించారు. సో ఈ విధంగా ఆయన పుస్తకాన్ని రాశారు, మహాభారతాన్ని. సో అందుకే మనం చదవాలి అంటే వ్యాస మహర్షి చెప్పినట్టుగా చదవాలి. అయితే చాలామంది మనకి శాస్త్రాల్లో చాలా తప్పులు చూస్తారు. అయితే తప్పులు ఎలా చూస్తున్నారు అంటే వారు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల. ఇక్కడ మనకి మహాభారతంలో మనకి కొన్ని విషయాలు ఉన్నాయి. దీన్ని మూడు భాషల్లో రాస్తారని చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే సామాన్య భాష, ఇంకోటి దర్శన భాష, ఇంకోటి గుహ్య భాష. వ్యాస మహర్షి మహాభారతం రాసే ముందు ఆయనకి బ్రహ్మ ఆజ్ఞ ఇస్తారు, నువ్వు మహాభారతం రాయ. అయితే ఆయన అంటారు సరే రాస్తాను, కానీ దాన్ని నేను డిక్టేట్ చేస్తాను, రాయటానికి ఎవరన్నా కావాలి నాకు అని. ఆయన అంటారు గణపతిని అడుగు అని. అయితే గణపతి దగ్గరికి వెళ్ళి ఆయన మీరు రాస్తారా అని అడుగుతారు. గణపతి అంటారు నేను రాస్తాను మీరు చెప్తే మహాభారతాన్ని, కానీ నా కండిషన్ ఏంటంటే మీరు కంటిన్యూస్గా చెప్తూ ఉండాలి, ఎప్పుడూ దాన్ని ఆపకూడదు అని. అయితే వ్యాస మహర్షి ఆలోచించి అంటారు, సరే నేను ఏం చెప్పినా కానీ మీరు ఆగకుండా రాయాలి అంటారు, ఆయన కండిషన్ పెడతారు. నేను చెప్తూనే ఉంటాను కానీ మీరు ఆగకూడదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఆలోచించి అర్థం చేసుకొని రాయాలి ఆ శ్లోకాన్ని అని. అయితే గణపతి అంటే సరే ఏ శ్లోకం మీరు చెప్పినా నేను అర్థం చేసుకునే రాస్తాను. అప్పుడు మనం భద్రికాశ్రమం వెళ్తే వ్యాస మహర్షి గుహ ఒకవైపు, దానికి ఆపోజిట్లో గణపతి ఆయన యొక్క గుహ ఉంటుంది. సో వ్యాస మహర్షి చెప్తుంటారు, ఆయన రాస్తుంటారు, కానీ ఏ ఆలోచన. అయితే వ్యాస మహర్షి దాంట్లో చెప్తారు, అష్టౌ శ్లోక సహస్రాన్ని అష్టమ శ్లోక శతాన్ని అహం వేత్తి సుఖో వేత్తి సంజయ వేత్తిన వేత్తివ. అంటే దీంట్లో 8800 శ్లోకాలు ఉన్నాయంట, ఇవి కూట శ్లోకాలు. వ్యాస మహర్షి మొత్తం మహాభారతం 100,000 శ్లోకాలతో ఆయన రాస్తారు. మనకి పాశ్చాత్య దేశంలో ఒక నవల ఉంది, అన్నిటికన్నా పెద్ద నవల. ఎన్ని పేజీలు అంటే 800 పేజీలు, అంతకన్నా పెద్దగా లేదు. వ్యాస మహర్షి ఇది ఊహాకల్పితంతో రాసినా కానీ 100,000 పేజీలతో ఆయన రాశారు. సో మహాభారతం యొక్క 100,000 శ్లోకాలు, అది అంత సామాన్యమైన లిటరేచర్ కాదు. అయితే దీంట్లో 8800 శ్లోకాలు చాలా గుహ్యమైనవి. వ్యాస మహర్షికి ఎప్పుడైతే టైం కావాలో ఆలోచించుకొని ఇంకా చెప్పడానికి, అప్పుడు ఇట్లాంటి గుహ్య శ్లోకాలు వదిలిపెట్టేవారు. దాన్ని అర్థం చేసుకుంటానికి గణపతి కొంచెం టైం పట్టేది, ఆ సమయంలో వ్యాస మహర్షి కూడా కొంచెం టైం దొరికేది. అలాగా ఇలా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అయితే ఈ శ్లోకాలు డైరెక్ట్గా చూస్తే దాని అర్థం కాదు. ఈ ఇండాలజిస్టులు వీళ్ళు ఈ శ్లోకాలు చదివి ఇదేంటి ఇలా ఉంది మీ సంస్కృతి అని కించపరిచేవారు. కానీ మనం అర్థం చేసుకున్న ఆ శ్లోకాల్లో ఏమున్నాయో. అయితే మన శాస్త్రాల్లో కొన్ని శబ్దాలు ఉంటాయి, అవి అందరికీ అర్థం కాదు. ఇప్పుడు ఒక ఋషి పేరు, ఆయన తన కొడుకు పేరు శునశేప అని పెడతారు. శునశేప అంటే, శున అంటే కుక్క, శునశేప అంటే కుక్క తోక అని అర్థం. అన్ని జంతువుల్లో చండాలం అంటే కుక్క చండాలం, ఎందుకంటే తన వాంతిని తింటుంది కాబట్టి కుక్క అంత చండాలం. అందుకే ఆ కుక్కకు ఆ పొజిషన్లోనే ఉంచాలి. పక్షుల్లో చండాలుడు కాకి, అలా కుక్కల్లో జంతువుల్లో చండాలం కుక్క. అయితే ఎవరైతే శునశేప కుక్క తోక పేరు ఎందుకు పెట్టుకుంటారు ఎవరైనా, శౌనక అని ఉంటుంది మనకి, శౌనక అంటే కూడా కుక్క అని, శున అంటే. అయితే కుక్క పేరు ఎందుకు పెడతారు ఎవరైనా. అయితే ఇది బ్రిటిషర్స్ చూపించి, చూడండి ఇండాలజిస్టు చూడండి కుక్క తోక అని పేరు పెట్టుకుంటారు ఎవరైనా, ఇంత పర్వర్టెడ్, ఇట్లాంటి మనస్తత్వం కలిగి ఉన్నవారు మీ యొక్క పాశ్చాత్య మీ యొక్క పూర్వీకులు ఇట్లాంటి పేరు పెట్టుకున్నారు. కానీ ఈ పేరేంటి అంటే దేవలోకంలో ఇంద్రలోకంలో ఒక కుక్క ఉంటుంది, దేవ శర్మ అని. అయితే ఈ కుక్క స్పెషాలిటీ ఏంటంటే అక్కడ వేదాలు ఇతిహాసాలు పురాణాన్ని చదువుతూ ఉంటారు. అయితే అలా చదువుతూ పోతూ ఉంటే ఎక్కడైతే చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుందో అది ఎవరైనా మర్చిపోయి దాన్ని దాటివేసి చదువుతూ ఉంటే అది వెంటనే ఆపివేస్తుంది, లేదు లేదు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది మీరు దీన్ని ధ్యానం చేయండి అని, దీని మీద మీరు కొంచెం విచారం చేయండి అని. ఈ యొక్క కుక్క యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ యొక్క శాస్త్రంలో ఉన్న మర్మాలన్నీ వెతికి తీస్తుంటుంది. అయితే ఇటువంటి కుక్క పేరు తన కొడుకు ఇవ్వాలనుకుంటారు, ఎందుకు మా కొడుకు కూడా శాస్త్రాల నుంచి ఇటువంటి మర్మాలు అర్థం చేసుకుంటారు అని. సో ఈ విధంగా ఆ శునశేప అని ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రిటిష్ ఇండాలజిస్ట్ ఎక్కడ దీని యొక్క వివరణ తెలియదు కాబట్టి మీరు కుక్క తోక అని పేరు పెట్టుకుంటున్నారని. సో అలా మహాభారతంలో మనకి చాలా గుహ్య శ్లోకాలు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క శ్లోకాల్లో ఒక శ్లోకం, ఇలా 8800 శ్లోకాలు ఉంటాయి. ఒక శ్లోకం ఏంటంటే, ఉచ్చిష్టం శివ నిర్మాల్యం వనం వామనం మృతకల్పతం కకవిష్ట సముత్కంఠం పంచభూతాని భారత. ఈ యొక్క విశేషమైన శ్లోకం ఉంటుంది. ఇది మధ్వాచార్య తన యొక్క భాష్యంలో రాస్తూ ఉంటారు ఈ శ్లోకాలన్నీ ఆయన వివరిస్తూ. అయితే ఆయన అంటారు, ఉచ్చిష్టం శివ నిర్మాల్యం. ఉచ్చిష్టం అంటే ఎంగిలి, ఎంగిలి చాలా పవిత్రం అంట. ఇప్పుడు ఈ శ్లోకం మనం డైరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎంగిలి పవిత్రం ఏంటి, 5 విషయాలు చాలా పవిత్రం అంట. ఒకటి ఎంగిలి, ఇంకోటి శివ నిర్మాల్యం. శివ నిర్మాల్యం అంటే శివుడి యొక్క కాలభైరవుడి మీద వాళ్ళు శ్మశానం నుంచి తెచ్చిన బూడిని వేస్తారు. అయితే అఫ్కోర్స్ శివభక్తులకి అది చాలా పవిత్రమే, కానీ ఎవరైతే వైష్ణవులు ఉంటారో వేరే వాళ్ళు ఉంటారో వారికి అది పవిత్రంగా అనిపించదు వారికి. కానీ ఇక్కడ పవిత్రం అని చెప్పబడుతుంది. వనం వామనం అంటే వాంతి కూడా చాలా పవిత్రం అని చెప్తున్నారు. వాంతి ఎవరు తింటారు, అది ఎలా పవిత్రం? వనం అంటే వాంతి, వామనం మృతకల్పతం. మృతకల్పతం అంటే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు, ఆయన మీద ఉన్న బట్టల్ని, అవి కూడా చాలా పవిత్రం అంట. ఇంకొకటి ఏంటి, కకవిష్ట. కకవిష్ట అంటే ఎక్కడైతే కాకి రెట్ట వేస్తుందో ఆ యొక్క ప్రదేశం కూడా చాలా పవిత్రం అని. ఇప్పుడు ఇది బ్రిటిషర్స్ ఇంకెవరన్నా చాలా ఎక్కువ తెలివైన వారు ఈ శ్లోకాన్ని చూస్తే వారు అంటారు, చూడండి మీ యొక్క మహాభారతంలో ఇటువంటి శ్లోకాలు ఉన్నాయి, ఇవి ఇవి పవిత్రం అంట, ఎలా పవిత్రం అండి అని. కానీ అది ఏంటి అనే విషయాన్ని, అది గుహ్య శ్లోకం, అది ఎలా అర్థం చేసుకుంటారు, మన ఆచార్యుల ద్వారా. ఇక్కడ ఏమంటున్నారు, ఉచ్ఛిష్టం. ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి. ఎంగిలి ఎలా పవిత్రం? ఈ ఎంగిలేంటి, ఇవి పాలు. దూడ పాలని తాగుతున్నప్పుడు పక్క నుంచి ఏ పాలవాడు కూడా అక్కడ పితుకుతూ ఉంటారు. అది తాగాక అది ఎంగిలిగా భావించాం మనం, అది తీసుకెళ్ళి భగవంతుడికి అభిషేకం కూడా చేస్తాం. అంటే పాలు చాలా పవిత్రమైనవి. ఇక్కడ ఇంకోటి శివ నిర్మాల్యం. శివ నిర్మాల్యం అంటే ఏంటి, గంగాజలం. గంగాజలం మనకే కాదు మొత్తం ప్రపంచంలో అందరికీ పవిత్రమే. అక్కడ స్నానం చేసిన వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. సో ఇలాగా శివ నిర్మాల్యం అంటే అది గంగాజలం అని అర్థం. వనం అంటే వాంతి. వాంతి పవిత్రం ఏంటి, వాంతి అంటే ఇక్కడ తేనెతో సమానం. తేనె గురించి చెప్పబడుతుంది. తేనె ఎలా వస్తుంది, తేనె తీగలు అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి అవి పూల నుంచి తేనె తీసుకొని మళ్ళీ నోటి నుంచి వెళ్ళి తేనె దట్లో వేస్తాయి. అంటే నోటి నుంచి మళ్ళీ వస్తుంది కాబట్టి వాంతితో సమానం, కానీ అది పవిత్రం. మనం కూడా తేనెను కూడా భగవంతుడికి అభిషేకం చేస్తాం, మనం కూడా తీసుకుంటాం. మృతకల్పతం అంటున్నారు, చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు అని. ఇది దేంతో, ఇది ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా అర్థం చేసుకోవాలంటే ఇది పట్టుపురుగు. పట్టుపురుగు అది చనిపోయాక దాని నుంచి పట్టు తీసి మనం పట్టు చీరలన్నా పట్టు వస్త్రాలు చేస్తాం, అవి కూడా భగవంతుడికి వర్తం, ఎంతో పవిత్రం కాబట్టి. వాటిని ఉతక్కపోయినా జస్ట్ నీళ్లు చల్లి మళ్ళీ భగవంతుడికి మళ్ళీ మళ్ళీ వేయచ్చు, అంటే అంత పవిత్రమైనది. అయితే కకవిష్ట అంటారు. అయితే కకవిష్ట ఏంటి, అది రావి చెట్టు. ఈ యొక్క చెట్టు చాలా పవిత్రమైనది, ఎందుకంటే దాని మీద కాకులు రెట్టవేస్తుంటాయి, కానీ దాని చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తాం. అయితే ఈ విధంగా మనం చూస్తే మహాభారతంలో ఏదైతే తప్పులు చూపిస్తారో దాని నుంచి మనం కరెక్ట్గా దాని యొక్క శాస్త్రం నుంచి అర్థం చేసుకుంటే అది తప్పు కాదు నాయనా, అవి కరెక్ట్ విషయమేనని. సో అలాగా మన భగవద్గీతలో మొదటి శ్లోకం కూడా ఉంది, ధృతరాష్ట్రువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమ కూర్వత సంజయ. ఇక్కడ అఫ్కోర్స్ ఇది కొంచెం గుహ్య భాష కాకపోయినా కానీ దీన్ని దర్శన భాష, దీన్ని అర్థం చేసుకుంటానికి కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు, వాళ్ళు యుద్ధ భూమి మీదకి వచ్చారు కురుక్షేత్రానికి, ఏం చేస్తున్నారని. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎంతో ఇన్నోసెంట్గా అడుగుతున్నారా అని, ఆయనకి ఎంతో ఆయనకి చాలా ఆయన ఏమీ తెలియదు పాపం, ఆయన చాలా అమాయకుడు, అమాయకమైన ప్రశ్న అడుగుతున్నారు ఏం చేస్తున్నారని. కాదు, ధృతరాష్ట్ర అమాయకత్వంతో అడగట్లేదు, ఇది ఆయన కుటిలత్వంతో అడుగుతున్నారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ డిసెప్షన్, ఈజ్ యాక్చువల్లీ క్రికెట్, చాలా క్రికెట్ ధృతరాష్ట్ర. సో అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నారు ఏం చేస్తున్నారు. డైరెక్ట్గా చూస్తే ఏదో అమాయకంగా ఉంటుంది, కానీ ధృతరాష్ట్రం చూస్తే. సో ఇలాగా మనకి చాలా శ్లోకాలు ఉంటుంది. ఇంకొక శ్లోకం అట్లాగా ఏంటంటే, మనకి కేశవం పతితం దృష్ట్వ హర్షతి పాండవ రోదతి కౌరవ రాసినప్పుడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం రాయాలనుకుంటున్నారో అది ఉంటుంది. సో మనం శాస్త్రాన్ని మన యొక్క దుష్ట బుద్ధితోటి లేకుంటే అపవిత్రమైన చేతులతోటి మనం శాస్త్రాల్ని పిండితే పాలు రావు, రక్తమే వస్తుంది. అంటే శాస్త్రాల్ని మనం సరైన యాటిట్యూడ్ తోటి, సరైన దృష్టికోణంతో మనం వెళ్ళకపోతే దాని నుంచి మనకి రివర్స్లో ఏమొస్తుంది అంటే దాని నుంచి మనం చెడేది ఇస్తాం, దాని నుంచి రక్తం వస్తుంది, పాలు రావు. మహాభారతం బిగినింగ్లోనే వ్యాస మహర్షి చెప్తారు, ఆయన ఏమంటారంటే దుర్యోధన ఒక చెట్టు అని చెప్తారు, దాని యొక్క ఏదైతే ట్రంక్ ఉంటుందో అది కర్ణ. దాని యొక్క కొమ్మలు అవన్నీ ఎవరు? దుశ్శాసన, శకుని. దాని యొక్క మూలం మొదట ఏంటి? ద రూట్స్. వేర్లు ఎవరంట? ధృతరాష్ట్రంట. ఇంకో చెట్టు గురించి చెప్తారు. అయితే ఈ చెట్టు దీన్ని ఇట్ ఈస్ వికెడ్ అండ్ వీక్. ఇది చాలా కుటిలమైనది, ఇది చాలా వీక్గా ఉంటుంది. అయితే ఇది వ్యాస మహర్షి ఈ చెట్టు గురించి చెప్తారు, ఇది అధర్మానికి సూచించే చెట్టు అని. ఇంకో చెట్టు ఏంటంట? ఇంకో చెట్టు యొక్క యుధిష్ఠిరుడు, దాని యొక్క మెయిన్ ట్రంక్ అర్జున, దాని యొక్క బ్రాంచెస్ భీమ కొమ్మలు, పూలు పండ్లు వచ్చి నకుల సహదేవ. దాని మొదలెవరు అంటే రూట్స్ ఎవరు? కృష్ణ, ధర్మము, బ్రాహ్మణులు. సో ఈ యొక్క చెట్టు రెండు చెట్ల గురించి చెప్తారు, ఇది ధర్మాన్ని సూచిస్తుంది, అధర్మాన్ని సూచిస్తుంది అని. చాలామంది మహాభారతం ఏదో కుటుంబం యొక్క వ్యవహారం లేకుంటే అన్నదమ్ముల మధ్య యుద్ధం అంటారు. యాక్చువల్లీ అది అన్నదమ్ముల మధ్య యుద్ధం కాదు, ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం. కృష్ణ ఆయన ఈ యొక్క మహాభారతాన్ని అక్కడ ముందే చెప్తారు, అవసరం లేనటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో దాన్ని పీకి పారేయటానికి. సో వీడ్స్, కలుపు బొక్కల్ని తీస్తారు కదా, అదేవిధంగా కృష్ణ కూడా కలుపు మొక్కల్ని తీసి ధర్మాన్ని స్థాపిస్తారు. చాలామంది అంటారు, ఓ మహాభారతం కృష్ణార్జున ఫోటో ఇంట్లో ఉంటే, భగవద్గీత ఇంట్లో ఉంటే చాలా గొడవలు అవుతాయి, చాలా కురుక్షేత్రం అవుతుంది ఇంట్లో అని. అది లేనంత మాత్రాన ఇంట్లో కురుక్షేత్రం ఆగిపోతుందా? అది లేకపోయినా కానీ కురుక్షేత్రాలు జరుగుతాయి ఇంట్లో. కానీ అది ఉంటే అట్లీస్ట్ మనకి కొంచెం జ్ఞానోదయం అన్న కలుగుతుంది. కృష్ణ వ్యాస మహర్షి రాసిన ఉద్దేశం అర్థం చేసుకోవాలి మహాభారతాన్ని. ఆ ఉద్దేశంతో మనం చదివితే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. లేకుంటే మనం ఏమనుకుంటామంటే కృష్ణ ఏదో గొడవలు పెట్టిస్తున్నారని. కృష్ణ గురించి మనం పూర్తిగా ఒక సెక్షన్లో చర్చించుకుందాం. ఆయన ఒక పాత్ర ఏంటి మహాభారతంలో? ఇక్కడ ధర్మాన్ని అధర్మాన్ని కాపాడటానికి ఒక కృష్ణ ఈ యొక్క కల్ప మొక్కలు తీయటానికి. మనకి చాలా దేర్ ఆర్ డిఫరెంట్ ఫామ్స్, మనకి భాష ఉంటుంది, దాని నుంచి వచ్చే ఉద్దేశం వేరే ఉంటుంది. సో ఆ ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు తన యొక్క తల్లి మీద కోపం వచ్చింది, తల్లి భోజనానికి రా అంటే నాకు అన్నం వద్దు అన్నారు. పిల్లవాడు నాకు అన్నం వద్దంటున్నాడు కానీ ఇంకో రకంగా నాకు కావాలంటున్నాడు. ఏం కావాలంటున్నారు? నాకు ప్రేమ కావాలి నీది అని. సో మనం భాష ఏదైనా మాట్లాడుతున్నాము అంటే దాని వెనకాల ఉద్దేశం కూడా ఉంటుంది. సో వ్యాస మహర్షి ఏ ఉద్దేశంతో రాశారో, న్యూట్రల్గా రాశారు కానీ ఆయన ఏది స్థాపించాలనుకున్నారో కూడా తెలుసుకోవాలి మన మహాభారతంలో. చాలామంది ఈ యొక్క వాళ్ళకున్న మనస్తత్వంతో అది చదవటం వల్ల కరెక్ట్గా వారికి అర్థం కావట్లేదు, అందుకు వాళ్ళు దాంట్లో తప్పులు చూస్తారు, దాని నుంచి బెనిఫిట్ ఉండదు, దానివల్ల అపరాధం జరుగుతుంది. వారే పతనానికి గురి కాకుండా ఇతరులకు కూడా అది బోధించి వారి కూడా దానివల్ల అన్యాయం జరుగుతుంది. మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరి నుంచి వింటున్నాము, ఎలా వింటున్నాం అనేది. ఇక్కడ క్లియర్గా ఉంటే మనకు అన్నీ క్లియర్గా ఉంటుంది. మనకేంటంటే బేస్ క్లియర్గా లేదు, ఇట్లాంటి టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న నవల్స్, స్టోరీస్ వాటిలో కూడా ఈ నెగిటివ్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు. మాకు స్కూల్లో ఉన్నప్పుడు మాకు హిందీ ఒక క్లాసులో ఉంది, అక్కడ టాపిక్ ఏంటి, పాండవులు ఎలా తప్పు చేశారు, కౌరవులు ఎలా మంచి, అది నిరూపించాలి అక్కడ. అయితే ఈ యొక్క మెంటాలిటీ ఎందుకు వస్తుంది? ఈ యొక్క ఇండాలజిస్ట్ నుంచి, ఇండియన్ రిలీజియస్ నుంచి, ఇండియన్ పోయిట్స్ నుంచి. సో ఈ మనస్తత్వం వస్తుంది. సీరియల్ కూడా రావణ్కి భక్తి దేకి, భావణ్కి శక్తి దేకి, భక్తి నహి దేకి అని ఒక సీరియల్ని స్టార్ట్ చేశారు వాళ్ళు. అదృష్టవశాత్తు అది ఫ్లాప్ అయింది. ఏంటంటే రావణ ఎంత గొప్ప వ్యక్తి అనే విషయాన్ని అక్కడ స్థాపించడానికి, ఆయన యొక్క మీరు శక్తినే చూస్తున్నారు, ఆయన భక్తిని కూడా చూడండి అని. ఆయన భక్తి ఏంటి? శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని, తర్వాత పార్వతిని కూడా కావాలన్నాడు, అది భక్తియా? తర్వాత ఏంటి, ఇప్పుడు ఆయన ఇతరి రాముల వారి భార్యని ఆయన కిడ్నాప్ చేశారు. అయితే ఇప్పుడు అది దాన్ని గొప్పగా చూపిస్తున్నారు. అదే ఇప్పుడు ఆ సీరియల్ తీసిన డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో వారి భార్యను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఆయన కూడా ఆయన హీరో కింద ఆయన తీసి ఒక సీరియల్ చేస్తాడు ఆయన. సో ఏ ఉద్దేశంతో వారు దాన్ని చేయాలనుకుంటున్నారు? ఓకే, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది, అందుకే దాని మీద మనం హైలైట్ చేసి దాన్ని హీరో కింద చేసి మనం చేద్దామని. ఇట్లాంటి మెంటాలిటీ ఇండియాలోనే ఉంటుంది. కలియుగంలో ముందు కాలంలో ముందు యుగాల్లో ఉన్న అసురులందరూ కలియుగంలో చాలా తెలివైన బ్రాహ్మణుల కింద పుడతారంట. వాళ్ళు ఆ బ్రాహ్మణులు ఎట్లాంటి బ్రాహ్మణులు అంట, శాస్త్రంలో ఉన్న అసురులందరినీ గొప్పగా చూపించటం, అది వారి యొక్క కార్యం. దుర్యోధనుడికి కూడా గుడి కట్టారు కోలార్ గోల్డ్ మైన్స్ దగ్గర. ఆయనకి రోజుకి 6 సార్లు భోగం పెడతారు. రావణాసురుడికి కూడా గుడి ఉంది. రామాయణం సీరియల్ స్టార్ట్ అయినప్పుడు కోర్టు కేసు నడిచింది. దక్షిణ భారతంలో ఉన్నవారు వాళ్ళు అన్నారు, రావణాసురుడు ద్రవిడియన్, రామ ఆర్యన్, మీరు రామాన్ని హీరో చేసి రావణాసురుడిని విలన్ చేస్తున్నారు అని కోర్టు కేసుకెళ్ళారు. సో ఇలాగా వారి యొక్క మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడు ఎలా కించపరచాలి అని, ఎప్పుడు తప్పులు చూపించాలని, ఈ ఉద్దేశంతో చూస్తే ఎలా అర్థమవుతుంది? సినిమాల్లో ఏంటంటే కొంచెం మసాలా కావాలి, వారికి ఏది హైలైట్ చేస్తే పబ్లిక్ ఏది నచ్చుతుందా, ఉన్నది ఉన్నట్టుగా తీస్తే వారికి కమర్షియల్గా ఏం వాల్యూ ఉండదు, దాని నుంచి పెద్దగా డబ్బులు రావు. సో ఏదో ఒక కొంచెం ఎక్స్ట్రాగా మసాలా వేసి కొంచెం లేనివి కలిపించి అలా హీరోని విలన్ చేసో విలన్ను హీరో చేసో ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించాలి. సో మనకి సీరియల్స్ లేకుంటే టీవీలో వచ్చే సీరియల్ ద్వారా సినిమాల ద్వారా మనం ఏదైతే మహాభారతం రామాయణం వింటామో అది కూడా మనం స్టాండర్డ్గా తీసుకోకూడదు. తీసుకోవాలి అంటే కరెక్ట్గా ఒరిజినల్గా వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని ఎవరైనా రాస్తే వ్యాస మహర్షి చెప్పిన విధంగా ఎవరైనా యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేస్తే వాల్మీకి రాసిన మహాభారతం, అప్పుడు దాని ద్వారా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. సో లేకుంటే మనం ఇంకే విధంగా మనం తీసుకున్నా కానీ దాని నుంచి మనకి ఇబ్బంది కలుగుతుంది. సో మనం ఏం చర్చించుకుందామంటే ఒక శాస్త్రాన్ని స్టాండర్డ్ ఏంటి అంటే అది అందంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, ఇంకోటి ఏంటి దాని నుంచి అందరికీ మంచి జరగాలి. మనం ఇప్పుడు మన చిన్న మనస్తత్వంతో సంకుచిత మనస్తత్వంతో శాస్త్రాన్ని చదివితే దాని నుంచి సపరేటిజం వస్తుంది, దాని నుంచి సెక్టేరియనిజం వస్తుంది. సో మనం వీళ్ళందరి నుంచి మనం కరెక్ట్గా అర్థం చేసుకొని చదవటానికి ప్రయత్నించాలి. దాని తర్వాత న్యూట్రల్గా ఉండేటట్టుగా పాసిబుల్. వ్యాస మహర్షి మహాభారత రాసిని న్యూట్రల్గా రాశారు, ఎవరిని ఆయన ఉద్దేశించి రాయలేదు. ఆయన గొప్ప ఆయన యొక్క పాండిత్యాన్ని చూపించడానికి రాయలేదు. మనం వ్యాస మహర్షి గురించి నెక్స్ట్ సెషన్లో చర్చించుకుందాం. సో నెక్స్ట్ సెషన్లో ఏంటంటే ఈ యొక్క పాండవుల యొక్క జన్మ, పాండురాజు ధృతరాష్ట్ర యొక్క జన్మ, వ్యాస మహర్షి జన్మ, ఎందుకంటే ఈ యొక్క మహాభారతంలో వీరి జన్మల గురించి కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ. సో దాని గురించి కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత సెషన్లో కృష్ణ గురించి, ఆయన పాత్ర ఏంటి, ద్రౌపది పాత్ర ఏంటి, కర్ణ పాత్ర ఏంటి, భీష్మాచార్యుల గురించి ఏంటి, సో వీటన్నిటి గురించి మనం చర్చించుకోవటానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే వాటిని కరెక్ట్గా వ్యాస మహర్షి చూపించినట్టుగా మధ్వాచార్య ఆయన ఆచార్యులు ఆయన స్వయంగా ముందు ఆయన యొక్క అవతారంలో ఆయన హనుమంతుడు, వాయువు, భీమ. సో ఆయన మహాభారతంలో ఒక పార్ట్ కాబట్టి ఆయన మహాభారతం మీద ఆయన వ్యాఖ్యానం రాశారు. సో ఆయన వ్యాఖ్యానం రాశారంటే ఉన్నది ఉన్నట్టుగా రాస్తారు. వ్యాస మహర్షి ఆయన పార్ట్ ఆఫ్ మహాభారత కాబట్టి ఆయన కూడా రాశారు. సో వాళ్ళ ప్రకారంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అన్ని రకాలైన సందేహాల నుంచి దూరం వెళ్ళి ఎప్పుడైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటామో మనకేమవుతుందంటే భగవంతుడు కృష్ణ బట్ల భక్తి అనేది కలుగుతుంది. లేకుంటే ఏంటి, అందరినీ కించపరుస్తూ దాని మీద విశ్వాసం అనేది పోతుంది, దాని ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అది కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం కృష్ణుడి పట్ల విశ్వాసం కలుగుతుంది, ఆయన పట్ల భక్తి కలుగుతుంది, దాని నుంచి కంప్లీట్ బెనిఫిట్ వస్తుంది, మనం కూడా ధర్మాన్ని పాటించాలనే మనకి ప్రేరేపణ కలుగుతుంది. అందుకు ఈ రకంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ.